ವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಬಕಮಕರಾಂದಸ್ರುತಿಝರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೋ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ನಮಃ ಶಿವಾಭ್ಯಾಂ ನವಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರಾಶ್ರಿಷ್ಟವಪುರ್ಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರಕನ್ಯಾವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶಂಕರಪಾರ್ವತೀಭ್ಯಾಂ.
ಪರಮಪವಿತ್ರ ಮೇರೆ ಶಿವಪುರಾಣ ಲಿಂಗಪುರಾಣ ಸೋತ ಸಂಹಿತ ಅಗಸ್ತ್ಯ ಸಂಹಿತ ಸೌರ ಸಂಹಿತ ಸೌನಕ ಸಂಹಿತ ಇಲಾಂಟಿ ಅನೇಕ ಅನೇಕ ಸಂಹಿತಲನ್ನಿಟ್ಟಿಲ್ಲೋ ಶಿವುಡು ಶಿವ ಸಂಬಂಧಮೈನ ಭಕ್ತುಲು ಈ ಭಕ್ತುಲು ಚೇಸಿನ ಘನಕಾರ್ಯಾಲು ವೀಟನ್ನಿಟಿ ಗುರಿಂಚಿ ವಿವರಿಂಚಬಡಿ ಉಂದಿ. ಅಂದುಲೋ ಈ ಸಪ್ತಾಹ ದೀಕ್ಷಲೋ ಶಿವಭಕ್ತುಲ ಯೊಕ್ಕ ದಿವ್ಯ ಚರಿತ್ರಲು ಮನಂ ಚೆಪ್ಪುಕುಂಟುನಾಂ. ಇವು ಚಾಲಾ ಅಪೂರ್ವಮೈನವಿ. ಶ್ರವಣ ಮಾತ್ರಂ ಚೇತನೇ ಮಾನವುಲಕೊಂಡ ದೋಷಾಲು ತೊಲಗಿಸ್ತಾಯಿ. ಈ ಕಲಿಯುಗಂಲೋ ಮಾನವುಲ ವೆನ್ನಂಟಿ ನಿರಂತರ ಮೃತ್ಯುದೇವತ ತಿರುಗುತ್ತೂನೇ ಉಂಟುಂದಿ. ಮೃತ್ಯುವು ಮನಕೇಂ ಮೃತ್ಯುವು ಕಾದು, ಚೆಲಿಯೇ ಮೃತ್ಯುವು ಚೊಟ್ಟಮೇ ಯಮುಡು ಸಂಸೇವಾರ್ಥುಲೇ ಕೆಂಕರು ಶಿಲಲಂಜೇಸೆನೆ ಬ್ರಹ್ಮ ತನ್ನು ದೃಢವೇ ಜೀವಂಬುನೋ ಚಲ್ಲರೇ ಚಲಿತಂಬೌಟ ಎರುಂಗರಿ ಕಪಟ ಸಂಸಾರಂಬು ನಿಕ್ಕಂಬುಗಾ ತಲಚುನ್ಮೂಢುಡು ಸತ್ಯದಾನ ಕರುಣಾ ಧರ್ಮಾದಿ ನಿರ್ಮುಕ್ತುಡೈ. ಮೃತ್ಯುವು ನೀಕೇಮನ್ನಾ ಸ್ನೇಹಿತುಡಾ? ಚೆಲಿಯೇ ಮೃತ್ಯುವು, ಚೆಲಿ ಅಂತೇ ಸ್ನೇಹಿತುಡು. ನಾಯನ ಮೃತ್ಯುದೇವತ ನೀಕೇಮೈನಾ ಸ್ನೇಹಿತುಡಾ? ಎವರಿಕಿ ಸ್ನೇಹಿತುಡು ಕಷ್ಟಮಂಡಿ? ಪೈಕಿ ಸ್ನೇಹಿತುಡಲಾ ನಟಿಸ್ತಾಡು, ಕಾನಿ ಆಯನಕಿ ಎವರ ಮೀದ ಪ್ರೇಮ ಉಂಡದು. ಯಮಧರ್ಮರಾಜು ಗಾರು ಮೃತ್ಯುವುನ್ನ ಮನ ದಗ್ಗರಿಗೆ ಪಂಪಿತೇ ಇಂಕಾ ಮನಕಿ ಆಯು ಉಂದನುಕೊಂಡು ಅಪ್ಪುಡು ಮೃತ್ಯುದೇವತ ಮನ ಅದೃಷ್ಟಂ ಬಾವುಂಡಿ ಕನಪಡಿತೇ ಆ ಮೃತ್ಯುವುಕಿ ಏದೋ ರೋಜು ಪ್ರಸಾದಂ ಪೆಟ್ಟಾಂ ಕದಾ, ಕಾಬಟ್ಟಿ ಇದು ನಾ ಮಾಟ ವಿಂಟುಂದಿ, ಇದು ನಾ ಸ್ನೇಹಿತರಾಲು ಅನುಕೊನ್ನ ಮನ ಮಾಟ ವಿಂದಟ. ಇಕ್ಕಡಿಕ ರೋಜು ಮೃತ್ಯು ವಸ್ತುಂದಂಡೋ, ವಚ್ಚಿನ ಮಿಮ್ಮಲ್ಲಿ ಚೂಸಿ ವೆಳ್ಳಿಪೋತೋಂದಿ. ಇಕ್ಕಡ ನಾ ಅದೃಷ್ಟ ಏನಂತೆ ನಾ ಮೈಕ್ ನೇನೇ ಪೆಟ್ಟುಕೋವಾಲಿ, ಎಕ್ಕಡಿಕೆ ಅಂತೀನಂಡಿ ನಾಕು ಅದೊಕ ಅದೃಷ್ಟಂ ಕನಕ ಅಲ್ಲ ಮೈಕ್ ನೇನೇ ಸದ್ದುಕುಂಟೂ ಉಂಟಾನು. ನಾ ಪ್ರಸಾದಂ ನೇನೇ ಪೆಟ್ಟುಕೋಕುಂಡಾ ಕೊಂಚೆಂ ಪ್ರಸಾದಂ ಮಾತ್ರ ಅವರೊಕಡೆ ಪೆಡುತ್ತೂ ಉಂಟಾರ್ಲೇಂಡಿ. ಈ ಪ್ರಸಾದಂ ತಿನ್ನಡಾನಿಕಿ ಮೃತ್ಯುದೇವತ ಕೂಡ ವಸ್ತುಂದಿ, ದಾನಿಕಿ ಕೂಡ ಕಾಸ್ತ ಪ್ರಸಾದಂ ಪೆಟ್ಟಂಡಿ. ಮೀರು ರೋಜು ಪ್ರಸಾದಂ ಪೆಟ್ಟಗಾ ಪೆಟ್ಟಗಾ ಮೃತ್ಯುವುಕಿ ಮನಕಿ ಸ್ನೇಹಂ ಏರ್ಪಡುತ್ತಿ. ಅಪ್ಪುಡು ಮೃತ್ಯುದೇವತ ನೇನು ನೀಕು ಪುಲಿಹಾರ ಪೆಟ್ಟಿತಿನಿ, ನೀಕು ದದ್ಯೋದನಂ ಪೆಟ್ಟಿತಿನಿ, ಲೇಕ ಒಕ್ಕೊಕ್ಕ ರೋಜು ಶನಗಲು ಪೆಟ್ಟಿತಿನಿ, ఎప్పుడైనా వంట వాడికి తెక్కువస్తే ఇడ్లీ లేదు పొమ్మంటే పెట్టలేదు అనుకో, ఒకరోజు పెట్టకపోయినా కోపగించుకో, మొత్తం మీద ఏమైతే పెట్టింది నీ కదా, కాబట్టి నువ్వు నా ప్రాణం తీయకు అని మీరు అడిగితే ఊరుకుంటుందా మృత్యుదేవత? నువ్వు ఎంత పులిహార పెట్టినా తినేస్తాను, నువ్వు ఎన్ని శనగలు పెట్టినా తింటాను, ఎంత సేవ చేసినా స్వీకరిస్తాను, కానీ నీకు ఆయువు తీరితే మాత్రం నీ ప్రాణం తీసుకుపోతాను, నీకు నాకు ఏ విధమైన స్నేహము ఉండదు అని కఠోరంగా పలుకుతుంది మృత్యుదేవత. అందుకని మృత్యువుతో స్నేహం చేసినంత మాత్రం చేత ఏ ఉపయోగం లేదు. మృత్యువు ఎటువంటిదంటే మున్సిపాలిటీ ఆఫీసుల్లో పనిచేసేటటువంటి కొంతమంది వర్కర్ లాంటిది. ఎంత స్నేహితుడైనా సరే చివరికి నా బతుకు నేను కూడా మా మనవరాలు ఈ బర్త్ సర్టిఫికేట్ కోసం నానాయాతన పడాల్సి వస్తుందంటే ఇంకేం చేస్తాను, బయటపడి ఏమవుతాడు? ఈ రోజుల్లో పనులు అవ్వడంలా, ఇలా అన్నామని ఏమనుకోద్ది, ఎవడేమని అనుకున్నా పర్వాలేదు, జరుగుతున్నది ఇది కనుక మేము చూస్తున్నాం కనుక ఈ మాట అనాల్సి వస్తుంది. ఒక బర్త్ సర్టిఫికెట్కే మన జీవితం వ్యర్థమైపోతుంటే, దిక్కుమాలిన పనులు చేయించుకోలేక చచ్చిపోతుంటే, ఏ పనికి కావాలంటే దానికి లంచమేనండి రామ రామ రామ, ఏమి లేదంటూనే ఉంటారు, ఓ పక్కనేమో ఏసీబీ ఉందంటారు, అయినా జరిగే పనులు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మీ అందరికీ తెలుస్తూనే ఉన్నది, నేను మీకు కొత్తగా చెప్పేది ఏం లేదవునా. అలాంటప్పుడు మన మిత్రుడే మన మాట వినడే, మన దగ్గరకు వచ్చే శిష్యుడికే లంచాలు పెట్టవలసి వస్తుంది, ఇంకా మృత్యుదేవత మన మాట విని మన ఆయువు తీయకుండా ఉంటుందా? కాబట్టి మృత్యువు మనకి ఏ స్నేహితుడు కాదు, ఆయువు తిరగానే పట్టుకుపోతుంది. అప్పుడప్పుడు మా పోటీ వాళ్ళకు కొంత మృత్యు ఎదురుగుండా కనపడుతుంది, కనపడినప్పుడే మీరు ఇంటికి పోకుండా వెనక్కి రండి అంటాం. అప్పుడు వాళ్ళు విన్నారా, వాళ్ళ అదృష్టం పండుతుంది, వినరా జెండాపై గప్పిరేటప్పుడు మేము రక్షించలేం. ఇలాంటివి నేను కళ్ళారా చూశాను. ఓసారి ఒక రాత్రికి రాత్రి ప్రయాణం అవుతానన్నాడు ఒక శిష్యుడు. వద్దు నాయన ఈ పూట ఆగు అన్నాను, వినిపించుకోలేదు, బైక్ మీద వెళ్ళాడు, యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయాడు. ఇలాంటి ఆ కుటుంబంలో మొత్తం అందరూ అలాగే పోయారనుకోండి, సోదరుడు పోయాడు, తర్వాత సోదరి పోయింది, ఆత్మహత్య చేసుకుని మరీ చచ్చిపోయింది, హాయిగా పెళ్ళైన తర్వాత పిల్ల కూడా పుట్టాక ఏం తెక్కొచ్చిందో తెలియదు, ఎండ్రిని తగ్గి చచ్చిపోయింది, ఇద్దరూ పోయారు. ఇప్పుడు తల్లి ఎక్కడో దుబాయో కువైట్లోనే ఎక్కడో ఉద్యోగం చేస్తుందని విశాలక్ష్య గారు అన్నారు ఒకసారి, ఇంకా అక్కడే ఉందో లేదో తెలియదు. వాళ్ళని కొంతకాలం దగ్గర పెట్టుకుని నానా రకాలుగా ప్రేమించిన ఆవిడ కూడా కాకినాడ వెళ్ళి పాపం ఆవిడ ఈ మధ్యన మన పీఠంలోనే ఉంచి వెళ్ళిపోయిన ఆవిడ ఆవిడే పోయింది. పాపం చెప్పినప్పుడు కొంచెం వినాలి, అప్పుడు దురహంకారం వస్తుంది వీళ్ళకి. ఈ ప్రయాణం వద్దు, దీక్షలో ఉన్నావు అన్నప్పుడు వినలేదు, సరిగ్గా ఆశ్రమ హాస్పిటల్కి దగ్గర అక్కడ యాక్సిడెంట్ అయితే చచ్చిపోయాడు పాప అబ్బాయి. ఆ తర్వాత ఆ పిల్ల పెళ్లి చేశారు, ఇది వాళ్ళ సోదరికి. నేను చెప్పిన ఒక అబ్బాయి చచ్చిపోయిన తర్వాత వాళ్ళ చెల్లు అక్కకో మొత్తం మీద పెళ్లి చేసిన తర్వాత ఒక రోజున చెబితే, దేవుడు చెప్పినా నేను విన్నండి అంది. దేవుడు వచ్చి నీకోసం చెబుతాడా? గురువుగారు మంచి చెప్పినప్పుడు వినాలి, దేవుడు చెప్పినా నేను విన్నంది. మరి ఏమొచ్చిందో తెలియదు. ఒక రోజున చంటి పిల్ల ఇంట్లో ఉండగానే విషం తగింది, ఎండ్రిని తగ్గి తెచ్చిపోయింది. ఎండ్రితో వేళకోళం పడితే చావకేమవుతారు, విషమా వేళకోళమా? ఇప్పుడు చచ్చిపోయిన ఆవిడికి నష్టమా లేకపోతే ఆవిడ భర్తకు నష్టమా ఆలోచించండి. ఏం భర్తకే ఆవిడ హాయిగా మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాడు, మూడో పెళ్లి చేసుకుంటాడు, 33వ పెళ్లి చేసుకుంటాడు, ఇప్పుడు చచ్చిపోయింది చడిగొద్దరేకంలో. కాబట్టి మృత్యుదేవత మన మాట ఏం విందో, అనుక్షణం జాగరూకులమై ఉండాలి. మృత్యువు కనబడినప్పుడు, ఈ మృత్యువు వల్ల నీకు ప్రమాదం వస్తుందని చెప్పినప్పుడు పెద్దల మాట వినాలి, వింటే అది ఎంతో లాభం అన్నమాట. ఇక చుట్టమే యముడు, యముడు మనకేం చుట్టం కాదు, యముడితో స్నేహం చేసిన వాడిని కూడా సమయం వస్తే పట్టుకుపోతాడు. ఆ కథ మీకు ఇదివరలో చెప్పాను. పూర్వం ఒక మహారాజు గారు ఉండేవారు, ఆయన చాలా ధర్మాత్ముడు. ఆయన మీద ప్రేమతో యముడు ప్రతిరోజు రాత్రి వచ్చి ఆ రాజుగారి ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి ఆయనకి కొన్ని ధర్మ సందేహాలు తీర్చిపోయేవట. మానవ కాలమానం ప్రకారం రోజు గంట సేపు యముడు ఆయనకి దర్శనమిచ్చి వెళ్ళేవాట, అది కూడా రాత్రిపూట అందరూ ఉండక కాకుండా స్పెషల్ దర్శనం ఇచ్చేవాడు, ఎందుకంటే అందరూ యముడిని చూడలేరు. ఈ రాజుగారు నిజంగా ధర్మాత్ముడు. ఈయనకి ఒకే ఒక్క దురభ్యాసం ఉన్నది, ఓ దరిద్ర లక్షణం ఉన్నది. అదేమిటి, ఆయనకి పురోహితుడి మీద కొంచెం స్నేహితుడు కదా అని చులకన భావం. ఆయన దగ్గరికి రోజు వచ్చి ఆయనకి పూజలు చేయించే పురోహితుడికి దక్షిణిచ్చేటప్పుడు రెండు తమలపాకులు అందులో రెండు వక్కలు పెట్టి కొంత దక్షిణిచ్చి పంపించేవాడు. ఓ రోజున ఏమైందో, ఆ పురోహితుడే కదా మా స్నేహితుడే కదా అని అందులో వక్కలకు బదులుగా రెండు మేక గొద్దెలు పెట్టాట, మేకలద్ది. మేకపిండి చిన్ని చిన్ని ఉంటాయి సరే వక్కల్లాంటివి, అవి పెట్టేవాడు. ఇలా రోజు అలవాటైపోయి వక్కల బదులుగా మేకల అద్దెలు పెట్టి ఇచ్చేవాడు. రాజుగారు ఇచ్చారు కనుక పాపం తెలియక ఆయన తాంబూలం వేసుకునేవాడు బాబు. ఇది కొంతకాలం సాగింది. పురోహితుల వారికి మేకల అద్దెలతో ఉన్న తాంబూలం ఇచ్చేవాడు. యముడు మాత్రం ఆయనకు రోజు దర్శనమిచ్చి ధర్మ సందేహాలు తీర్చేవాట. యముణ్ణి చూడగలిగే అంత పుణ్యాత్ముడికి కూడా ఈ దరిద్ర బుద్ధి ఏమిటి? అదే కర్మయోగం అంటారు. మహాత్ములకు కూడా అప్పుడప్పుడు ఏదో దోషం ఉంటుంది. చంద్రుల్లో మచ్చలేదు, కాకపోతే మహాత్ములలో దోషం ఉంటే ఆ దోషం వాళ్ళు తొలగించుకోగలుగుతారు. చంద్రుడికి మచ్చ అందం, మనలాంటి వాళ్ళకి మచ్చ అందం కాదు పెచ్చ. అసలు మనిషే చంద్రు బొగ్గు చందమామలో ఉంటే వాళ్ళు అందులో మచ్చ అంటే అది ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి చంద్రుడిలో మచ్చ ఉన్నది, మహారాజు గారు గొప్పవాడిలో కూడా లోపం ఉన్నది. నాలో లోపం ఉంటే నష్టమేమిటి అనుకోకండి, వాళ్ళు మహాత్ములు. ఒకవేళ మాగొట్టి వాళ్ళు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే అది మమ్మల్ని అంటదు, దానికి తగిన తపశ్శక్తి ఉంటుంది. కనుక అగ్నిహోత్రుడు పెంటను కలిచినా ఆయనకేం అవ్వదు, కానీ నువ్వు పెంటల దగ్గరికి వెళ్ళావంటే తంటా పడతావు, పక్కనే ఉన్న పెంటగోతులకి పెడితే తస్తావు ఒక దెబ్బకి, కాళ్ళు చేతులు పొక్కిపోయి రోగాలు వస్తాయి. ఇలా కొంతకాలం గడిచాక ఒకరోజున యమధర్మరాజు గారు యథాప్రకారంగానే రాజుగారికి దర్శనమిచ్చి ధర్మ సందేహాలు తీర్చి వెళ్ళబోతూ ఉండగా రాజుగారు, ధర్మరాజా ధర్మరాజా, ఎన్నో సంవత్సరాలుగా నా దగ్గరకు వచ్చి దర్శనమిచ్చిపోతున్నావు, నాకు నువ్వు ఆప్తమిత్రుడివి, నా దైవానివి, నాకు ఒక చిన్న వరం ఇవ్వవా అన్నాడు. కోరుకో మహారాజా అన్నాడు ధర్మరాజు. నీ ధర్మానికి మెచ్చుకుని నీకు వరం ఇస్తున్నాను, కోరుకో అంటే నాకు ఈ శరీరంతో నీ యమలోకానికి వచ్చి యమలోకాన్ని విజిట్ చేసి వెళ్ళాలని ఉంది, ఒకసారి చూడాలని ఉంది. యమలోకం చూడడం వల్ల నేను కొంచెం బాగుపడతానని నా కోరిక, నా నమ్మకం. కాబట్టి నన్ను ఒక్కసారి మీ లోకానికి తీసుకెళ్ళి మీ లోకం చూపించి తిరిగి ఇక్కడికి పంపించు. శరీరంతో యమలోకానికి వెళ్ళడం కష్టం, చచ్చాక పెడతారు కానీ బతికొండికి వెళ్ళరు కదా. అలా వెళ్ళిన వాళ్ళు మీరు ఎవరినో ఉంటే చెప్పండి, వాళ్ళకు సన్మానం ఏర్పాటు చేయిద్దాం. ఇప్పుడు యమధర్మరాజు గారు చిరునవ్వునవి, దానికే ఎల్లుండి అష్టమి, అష్టమి నాడు తీసుకెడతాను, తీసుకెళ్ళి నేను చూపించి మళ్ళీ భూలోకంలో వదిలేస్తానులే అన్నట్ట. మళ్ళీ వదలకపోతే అదో సమస్య. అష్టమి వచ్చింది, యమధర్మరాజు గారు వచ్చారు రాజుగారి దగ్గరికి. ప్రొద్దుటి వచ్చాడు సాయంత్రం కాకుండా. రాజుగారు భుజంలో పట్టుకోగానే రాజుగారు యముడు మాయమైపోయారు. యముడికి అంత శక్తి ఉంది, ఒకరిని పట్టుకుని వాడిని మాయం చేసి క్షణంలో యమలోకానికి పట్టుకుపోతాడు. మనం ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతాం, బ్యాంక్కి వెడితే రావడానికి 3 గంటలు పడుతుంది. ఇంకా రాజమండ్రి రూట్లో కొవ్వూరులో వెళ్ళామా, మళ్ళీ మన శరీరంలో కొవ్వంతా ఊరిపోయి బయటకు వస్తుంది కనుక కొవ్వూరు అన్నారేమో అనిపిస్తుంది. ఇక ఏం ప్రయాణం అండి అది, శరీరం అంత అదాబా 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 లేచిపోయి నడుములు పీకేసి చచ్చిపోతున్నాం, రోడ్లు అంత అధ్వానంగా అయిపోయాయి. కాబట్టి యమధర్మరాజు గారితో ప్రయాణం చాలా సుఖం, టిక్కని యమలోకానికి వెళ్ళిపోయారు వీడు. ఇక యమలోకంలో ధర్మరాజు గారు ఎంతో ప్రేమతో, మహారాజా ఇదిగో చూడుము, ఇది నా సింహాసనం, వీడు చిత్రగుప్తుడు, వీడు విచిత్రగుప్తుడు, ఈ విధంగా వీళ్ళంతా ఇక్కడిక్కడ ఉన్నారు, వీళ్ళంతా నాకు సాక్ష్యం ఇస్తారు, సూర్యుడు చంద్రుడు పగలు రాత్రి దిక్కులు వీళ్ళందరూ ఎవరు ఎక్కడ ఏ పాపం చేసినా నాకు సాక్ష్యం ఇస్తారు. అలా మూతికి గుడ్డ కట్టుకుని ఎవరికి తెలియకుండా ఆయన రహస్యంగా నోట్లో ఏదన్నా జంతికి తిన్నాడు అనుకోండి వేసుకుని, వెంటనే మూతికి గుడ్డ కట్టుకున్న ఆయన ఆ మూతి వెనకాతలు చేయి పెట్టుకుని ఎవరికి పెట్టకుండా జంతికి తినను అని రాత్రిపూట చంద్రుడు సాక్ష్యం ఇస్తాట. ఒకవేళ చంద్రుడు ఆకాశంలో లేడనుకోండి వాయుదేవుడు సాక్ష్యం ఇస్తాడు, గాలికి అన్నీ తెలిసిపోతాయి. ఎవరు ఎన్ని రకాలుగా తిన్నా కొంతమంది అప్పర్ బెర్త్ ఎక్కి రహస్యంగా దుప్పటి కప్పుకుని అని జంతికలు తినేస్తారు పక్కవాడికి పెట్టకుండా. వీడి గొంతుకులోకి జంతికి వెళ్ళిన విషయం వాయుదేవుడు పెట్టుకెళ్ళి చెబుతాడనమాట. కాబట్టి మనం ఎవరికీ తెలియకుండా ఏం చేయలేమండో, ఇక్కడ గురువుగారిని మోసం చేయొచ్చు, పక్కవాడిని మోసం చేయొచ్చు, ఆఖరికి ఎర్త్ని బెర్త్ని కూడా మోసం చేయొచ్చు, కానీ ఈ ఎర్త్ నుంచి పట్టుకుపోయే యమధర్మరాజు గారిని మాత్రం మోసం చేయలేము, ఆయనకి ఎవడో ఒకడు పట్టుకెళ్ళి సాక్ష్యం చెబుతాడు. వీళ్ళంతా సాక్షులు. ఇది కుంభీపాక నరకం, ఇది అసిపత్రవనం, ఇది ఆ నరకం ఈ నరకం అని అన్ని నరకాలు చూపిస్తూ ఉంటే రాజుగారు వణికిపోయాడు. యమధర్మరాజు అయ్యి నువ్వు నా మిత్రుడు అయినందుకు ఆనందించాలో తెలియటం లేదు, ఈ లోకాలలో ఉన్న ఈ నరకాలను చూస్తున్నప్పుడు వణికిపోవాలో తెలియటం లేదు, అమ్మ బాబోయ్ అని ఆ నరకాన్ని చూసి ఆయన కూడా కొంచెం జంకాడు. ఎంత గొప్పవాడనే భయపడతట్టుండో నరకాన్ని చూస్తే. ఇంతలో ఓ చోట ఓ పెద్ద కొండ కనపడింది. ఏమిటి కొండ అన్నాడు రాజుగారు. మేక పెంటతో తయారు చేయబడిన కొండ అన్నాడు యముడు. అంటే ఇక్కడికి కూడా మేక పెంట వస్తుందా, మేక వేసే లద్దులు భూలోకంలో ఉంటాయనుకున్నాం. అలాంటి పెంట ఎక్కడ కూడా ఉంటుందంటే, లేదయ్యా భూలోకం నుంచి ఈ పెంట నీ కోసం తీసుకొచ్చి ఇక్కడ పెద్ద కొండ వేసామని, కానీ ఈ పెంట పైగా నా కోసమా అన్నాడు ఈయన కంగారెడ్డి. అవునాయన, నువ్వు భూలోకంలో రోజు పురోహితుల వారికి తాంబూలం ఇస్తూ వక్కల బదులుగా రెండు మేకపెంటలు పెడుతున్నావు లద్దెలు. నువ్వు అక్కడ రెండు లద్దెలు పెట్టినప్పుడల్లా ఇక్కడ రెండు బళ్ళతో లద్దె పట్టుకొచ్చి ఇక్కడ పోస్తారు యమకంకర్లు. అంటే వాడికి ఇచ్చేది ఒకటైతే ఒక్కొక్కదానికి ఒక్క బండి మేకపెంట పడుతోంది ఇక్కడ. అలా నువ్వు దాదాపు 5-6 ఏళ్లుగా ఆయనకి దక్షిణిస్తున్నావు. ఈ 5-6 ఏళ్లుగా వాళ్ళు తెచ్చిపోసినటువంటి యమకంకరులు పోసిన మేకపెంట ఇది. అంటే ఇక్కడ మనం చేసే పాపం ఎంత, అక్కడ కొండ అంత అవుతుంది చూసారా. ఒక మేకపెంట ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది ఒక లద్ది. ఒక లద్ది పురోహితుడి చేతిలో పెట్టగానైనా ఇక్కడ ఒక బండెడు పెంట పోస్తున్నారట. అలా రోజు 2 చొప్పున రోజుకు 2 బళ్ళు 10 ఏళ్ళుగా ఏకంగా ఆలోచించండి, 3650 బళ్ళ పెంట అక్కడ పోశారు. అందుకే అది ఒక కొండలో ఉంది. నువ్వు చచ్చి ఇక్కడికి వస్తావు, రాగానే నిన్ను ఒక 100 ఏళ్ళు కొరడాతో కొట్టి రోజు ఈ పెంట తినిపిస్తారు. ఈ పెంట చుట్టూ తిప్పుతారు, ఈ పెంటలో పడుకోబెడతారు, ఒళ్ళంతా పెంట పోస్తారు. ఈ పెంట అంతా తినడానికి కనీసం 100 ఏళ్ళు పైన పడుతుంది. ఆ తర్వాత నీ పాపం అంతా తొలగిపోతుంది, ప్రక్షాళన అవుతుంది, అప్పుడు స్వర్గానికి పంపుతావు నిన్ను, నువ్వు పుణ్యాత్ముడివి గనక అనగానే ఈయన గజ 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 వణిగిపోయాడు. బాబోయ్ యమధర్మరాజా, నువ్వు నా మిత్రుడివి, నాకు ధర్మ సందేహాలు తీర్చావు, నేను కూడా నీకు రాదు రోజు రాగానే కాఫీ ఇచ్చా, టీ ఇచ్చా, అవసరమైతే నేనే సొంతంగా వంట చేసి పెట్టాను, అయినా నాకు ఈ శిక్ష తప్పదా అంటే నాకు ఈ పక్షపాతం ఉండదు, అందుకే నన్ను ఏముడన్నారు, నేను ఎవరికి చుట్టము స్నేహితుడిని కాదు, పాపం చేస్తే ఎవరినైనా శిక్షిస్తాను, ఆఖరికి కట్టుకున్న పెళ్ళాన్నైనా బిడ్డనైనా శిక్షిస్తాను, కాబట్టి నన్ను సమవర్తి అన్నారు. అందరి ఎడలా సమానంగా ఉంటాను నేను, ఐ హ్యావ్ నో పార్షియాలిటీ, ఎముడికి ఇంగ్లీష్ కూడా వచ్చు, అందుకని నాకు పక్షపాతం లేదు పమ్మన్నాడు. ఈయన హడిలిపోయి, నన్ను వెంటనే భూలోకానికి పంపేయి, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను ప్లీజ్ అన్నాడు. వెంటనే యముడు ఒక తోపు తోసాడు, ఆయన వచ్చి భూలోకంలో పడ్డాడు. పడ్డంతో వణిగిపోయి పురోహితులు వారిని పిలిచి, పురోహితుల వారు మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను రక్షించండి అనగానే ఆయన కంగారెడ్డి, ఇదేమిటి మహారాజా, ఎప్పుడూ లేదు నన్ను రక్షించమంటూ యముడు అంతటి వాడు, నీకు మిత్రుడు కదా అంటే అందుకే వచ్చింది తంట నాకు, ఇప్పుడు అసలు రహస్యం అదే అని యమలోకానికి వెళ్ళి తాను చూసిన విషయం అంతా చెప్పి, నేను నీకు చాలా అపచారం చేశాను, ఆ అపచారం వల్ల నేను పెంట తినబోతున్నాను, పైగా యమలోకంలో పెంట మరీ భయంకరంగా ఉంటుంది, ఎందుకంటే భూలోకంలో ఈ దరిద్రానికి 1000 రెట్లు వాసన వచ్చే పెంట పెడతాట అక్కడ. ఇప్పుడు ఈ వెనకాతల మనకు కనపడుతున్న పందులు ఈ పెంట కంటే దరిద్రం పెంట అక్కడ ఉంటుంది పాపాలు చేసిన వాడికి. మీలాగా పుణ్యాలు చేసి పురాణం విన్న వాళ్ళకి ఏ బెంగా లేదనుకోండి, మీరు గ్యారంటీగా పురాణం శ్రద్ధగా వింటున్నారా, వింటే మీకు ఈ నరక బాధ రాదుగాక రాదు, ఇది నేను గ్యారంటీ కార్డు మీకు ఇస్తున్నాను, అది సందేహం లేదు శ్రద్ధతో వింటే. కాకపోతే గురువుగారి కంటే ముందు రావాలి, గురువుగారి కంటే లేటుగా వచ్చిన వాళ్ళకి అంత ఎక్కువ ఫలితం ఉండదన్నారు, వాళ్ళకి కొంచెం తప్పదు, ఎంతో కొంత నరకం తప్పదు, కాబట్టి ఇది మాత్రం గ్రహించండి. ఇదంతా గురువుగారు నిజంగానే చెప్పారంటే ఇందులో రాశాడు చూడండి, ఒకసారి శివపురాణంలో విజ్యేశ్వర సంహితలో పురాణము చెప్పువానికంటే ముందు వచ్చి అయ్యాక ఆయన లేచాక లేవాలట. కానీ ఇవాళ చాలామంది ఆరుంపు ఒక గురువుగారు పురాణం మొదలుపెట్టిన తర్వాత ఆయన గొంతు వినొద్దాం అనుకుంటారు, గొంతు విని వచ్చే తర్వాత నీ బతుకు అక్కడ అంత అయిపోతుంది, అక్కడ అంత కూడా అలా ఏడిపిస్తాడు. కాబట్టి కొన్ని నియమాలు పాటించండి, అదేం పెద్ద కష్టం ఏం కాదు, మనకి ఇష్టమైతే ఏదైనా చేయగలుగుతాం. దిక్కుమాల సినిమాలకి వాట్సాప్లకి ఎన్ని ఖర్చు పెడుతున్నాం, ఎంత ముందెళ్ళిపోతున్నాం, ఎవడో ఉచితంగా 40 గజాల స్థలం ఇస్తారంటే 3 రోజులు అక్కడ క్యూలో నిలబడి 40 గజాలు వచ్చిందంట, ఓ 25 కేజీలు బియ్యం వచ్చిందిట అనుకుంటున్నావు పిచ్చాడా, ఈ బియ్యం కంటే గొప్పదిరా ఈ పురాణంలో ఉన్న పుణ్యం అని గ్రహించలేకపోతున్నావు. కాబట్టి ఇప్పుడు నన్ను రక్షించు, నేను ఆ పెంట తినలేను అని పురోహితుల వారి కాళ్ళు పట్టుకుంటే ఆయన ఓ మంచి సలహా ఇచ్చాడు రాజుగారికి, మహారాజా నేను చెప్పినట్టు చేసేయి నీ పాపం తొలగిపోతుంది అన్నాడు. అంటే ఎవరికి పెంట ఇచ్చాడో ఆయనే ఈయనకి మంచి సలహా ఇచ్చాడు. చూశారు మరి, ఇప్పుడు రాజుగారు పురోహితుల వారి సలహా ప్రకారం, పురోహితుల వారు ఏం సలహా ఇచ్చారు ఇప్పుడే చెప్పాం మేము, తర్వాత తెలుస్తుంది. ఆ సలహా ప్రకారం ఊరి దగ్గర ఒక అడవి ఉంది వాళ్ళకి, వాళ్ళ నగరానికి దగ్గరలో అడవి, ఆ అడవి మధ్యలో ఓ బిల్డింగ్ కట్టాడు ఒంటి స్తంభం మీద, అది కూడా కేవలం 10-15 రోజుల్లో ఆ బిల్డింగ్ పీర్తయిపోయిందిట. అప్పట్లో తలుచుకుంటే చక్కగా కట్టేసేవారండి, ఇప్పుడంటే దిక్కుమాల గొడవ అండి, ఇంత చేసి ఓ 18 అడుగుల స్లాబ్ వేసి ఆ శివుణ్ణి ఇవ్వడానికి ఇప్పటికి 2 నెలలు పట్టింది, ఎప్పటికిస్తారో తెలియదు. మన ఇంజనీర్లు, మన మెకానిక్లు, మన మేస్త్రీలు అంతా అలాగే ఉన్నారు, మరి ఏమిటో తెలియదు, దిక్కుమాలది స్లాబ్ వేస్తారు పని అవ్వదు, వాడు చుట్టూ తిరగలేము, ఒక్కొక్కటి స్లాబ్ వేస్తాడు, నీళ్ళని కిందకి దిగిపోతూ ఉంటాయి, దబదబ తూ ఉండదు. కనీసం ఈ కట్టించుకునేవాడన్నా పోనీ, అయ్యే 13 లక్షలు ఇస్తున్నాం, 14 లక్షలు ఇస్తున్నాం, తూ ఉందలేదు చూసుకోరు, అయిపోయిన తర్వాత తూ పెట్టలేదండి అంటాడు. ఆ దగ్గరికి వచ్చి ఒక ఆయన 14 లక్షలు పెట్టి ఈ మధ్యనే మా దగ్గర పనిచేసి ఒక ఆయన కోసం ఇల్లు కట్టాం, తూము లేదండి దానికి, తూము లేదనే విషయం తెలియదా? అంటే తూము లేకుండా ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే ఇలా తయారైపోతున్నారు. రాను 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 రాను, మనుషుల్లో బుర్ర తగ్గిపోయిందనమాట బాగా. ఏదో వేళకు అలాగా గణానంతో అండం, ఇది దొరికిన ఇంత అన్నం తినడం, పడుకోవడం, లేదా రాత్రిపూట 12 దాకా వాట్సాప్లు చూసుకోవడం. ఏ ఈ తూ విషయం మర్చిపోతారు కానీ రాబోయే పెళ్ళాన్నో అప్పటికే వచ్చిన పెళ్ళాన్నో మర్చిపోతారా? మర్చిపోదా? ఒక గుణపంతో పోటు ఓడుస్తుంది. పెళ్ళం గుర్తుంటుంది, అన్నం గుర్తుంటుంది, మనం నిద్రపోయే వేళ గుర్తుంటుంది, అన్నీ గుర్తుంటాయి. కానీ చిన్న చిన్న పనులు ఎందుకు గుర్తుండడం లేదంటే మనకి వాటి మీద దృష్టి లేదని అర్థం అన్నమాట. ఆ రోజుల్లో మహారాజు గారు చెప్పారంటే కట్టేయవలసిందే. 15 డేస్లో ఒంటి స్తంభం మేడ కట్టించాడు రాజుగారు. అందులో వాళ్ళ అమ్మాయిని పెట్టి రోజు ఒక ఈ 15 గంట 20 నిమిషాలు ఆ బిల్డింగ్లోకి వెళ్ళి కాసేపు మాట్లాడి వచ్చేస్తూ ఉండేవాడు. ఆ బిల్డింగ్ చుట్టూ కాపలా పెట్టి భటులు పెట్టి వాళ్ళ అమ్మాయికి ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేసి ఆయనకు 3 కూతుళ్ళు ఉన్నారు, అందులో ఒక చిన్న అమ్మాయిని అందులో పెట్టి రోజు చూడడానికి వెళ్ళేవాట. నాన్నగారు, ఏమిటండి ఈ బిల్డింగ్ కట్టారు, అడవిలో ఎందుకు పెట్టారంటే కొన్ని కారణాలు ఉంటాయిలే అమ్మాయి, ఒక ఏడాది ఈ బిల్డింగ్లో ఉండు, నేను రోజు వచ్చి నిన్ను చూసిపోతూ ఉంటానుగా, ఆ తర్వాత నీకు మంచి సంబంధం చూస్తానులే అనగానే సర్లే నాన్నగారు అంది అమ్మాయి. ఈయన వచ్చి చూసిపోయేవాడు. ఇంకా జనాలు పుకార్లు మొదలెట్టారు. ఈ పుకార్లు పుట్టించేవాళ్ళు భలే ఉంటారు కదా, మహారాజు గారికి ఈ వయస్సులో పోయే కాలం వచ్చిందిట, లేకపోతే ఏమిటి బుద్ధి, అడవిలో ఒంటి స్తంభం మేడ కట్టుకుని అందులో యవత్తునో 33 పెళ్లి చేసుకుని పెట్టేట, రోజు ఆవిడ చూడ్డానికి పెడుతున్నట్ట, ఆవిడ మర్చిపోలేకపోతున్నట్ట అండం మొదలెట్టారు. క్రమంగా ఈ అభాండాలు రాజుగారి చెవిదాకా వచ్చాయి. రాజుగారు నవ్వుకున్నాడు. ఒక 7 గడిచింది. ఒక రోజున మన పురోహితులు వారి భార్య పురోహితులు వారికి అన్నం పెట్టి, ఏమండి అన్నం తినేటప్పుడు లోకాభిరామాయణం చెప్పనా అంటే చెప్పవే అన్నాడు ఆయన. మన రాజుగారికి ఏమిటండి దరిద్ర బుద్ధి పుట్టిందిట అనగానే, ఇదిగో నోరు మూసుకోవే అన్నాడు ఆయన. అయినా వినిపించుకోకుండా, మీరెన్ని చెప్పండి, నేను చెప్పేది మాన్నం. ఆయన ఏదో అడవిలో ఒంటి స్తంభం మేడ కట్టేట, ఆ మేడలో యవత్తునో పెట్టుకున్నట్ట, రోజు వెళ్ళి కులుకు వస్తున్నట్ట, నిజమేనా అనగానే, ఓ సినీ దొంపదేగ ఆఖరి బండి నీది అన్నాడు ఆయన. అనగానే ఈవిడ తెల్లబోయి ఆఖరి బండి ఏమిటి అంది. అప్పుడు ఆయన, అయ్యో వెర్రిదానా, ఇదంతా నేనే సలహా ఇచ్చి లేనిపోయిన తర్వాత నేనే తెచ్చుకున్నాను. ఆ రాజుగారు రోజు 2 మేకపెంటెలు నాకు తాంబూలంలో పెట్టించేవాడు. ఈ మేకపెంటెలు బళ్ళకి బళ్ళు చొప్పున యమలోకంలో యమధర్మరాజు గారు ఈయన కోసం సిద్ధం చేశాడు, ఈయన చచ్చాక పెంట పెడతానన్నట్ట. ఆ పెంట నుంచి రక్షించమని నా కాళ్ళు పట్టుకున్నాడు మా రాజుగారు. నేను లోక శ్రేయస్సు కోరుకునేవాడిని కనుక ఆయనకు సలహా ఇచ్చాను. అభాండాలు వేసేవాళ్ళు ఈ పాపాలు పట్టుకుపోతారట. మనం ఏదైనా పాపం చేస్తే పాపం ఎలా పోతుంది అంటే, మన మీద ఎవడన్నా బయట పుకార్లు పుట్టిస్తే వాడికి ఈ పాపాలు వెళ్ళిపోతాయి. అందుకని ఏం చేసేట, ఊరవతలు ఒంటి స్తంభం మీద కట్టండి, మీ అమ్మాయిని అందులో పెట్టి రోజు చూడండి, ఈ జనాలు ఉంటారు కదా ఇక మొదలెడతారనమాట, చుట్టుపక్కల ఉంటారు కదా ఈ పిచ్చప్పలు ఆ అప్పలు ఈ అప్పలు వీళ్ళంతా, ఇదిగో వాడు అలా చేసేట, వీడు ఇలా చేసేట అని చెప్పడం మొదలు పెడతారు. ఈ చెప్పిన వాళ్ళందరికీ ఆ పాపం వెళ్ళిపోతుంది. ఒక్క అభాండం వేసిన వాడికల్లా ఒక్కొక్క బండి పెంట పంచుతాడు యముడు. అనగానే రాజుగారు అదే పని చేశాడు. రోజు రాజుగారు అక్కడికి వెళ్ళడం, ఊళ్ళో ఎవడో ఒకడు, ఓ రోజు శంకర్ గారు, ఓ రోజు ఇంకొక సురేష్ గారు, ఇంకో రోజు ఓ అరుణ్ గారు, ఇంకో రోజు ఓ శ్రీనివాస్ గారు, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట అండ మొదలెట్టారు రాజుగారిని. అన్నవాళ్ళందరికీ ఒక్కొక్క పెంట వెళ్ళిపోయిందిట, ఒక బండి పెంట పనిచేశాడు. ఆఖరిని ఇంకొక్క బండి మిగిలిదిటండి లాస్ట్ అండ్ ఫైనల్గా. ఇది ఎవరికి ఇద్దామా అని ఎముడు అనుకుంటూ ఉంటే, నువ్వే రాజుగారి మీద అభాండం వేశావు, ఆఖరి బండి నీది అన్నాడు ఆయన. అయ్యో మరి నాకెలా పోతుందండి ఈ పాపం అంటే, ఇప్పట్లో నేను చెప్పలేను అన్నాడు ఆయన. ఆయనకంటే స్తంభం మేడ కట్టుకోమన్నాను, నీకు ఎలాంటి సలహా ఇస్తే, నీ మీద అభాండం ఇస్తే మన కాపురం కూలిపోతుంది, కొంప కూలిపోతుంది, మొగాడు కాబట్టి అభాండం వేసినా కొంపలేదు, కొంప కూలదు, ఆడవాళ్ళ మీద అభాండం వేస్తే ప్రమాదం అన్నాడు. అంటే యముడు ఇందులో ఎటువంటి ధర్మాత్ముడో ముందు తెలుసుకోండి. మృత్యువే చెలియే మృత్యువు, చుట్టమే యముడు. యముడు చుట్టం కాదు, అంతటి మహారాజును శిక్షిస్తానన్నాడు. అదే సమయంలో తెలుసో తెలియకో ఎవడైనా ఏదైనా పనిచేశాడో లేదో నీకు తెలియకుండా వాడి మీద లేనిపోని అభాండాలేసి పుకార్లు పుట్టించావా, వాడు చేసిన పాపాలు ఏమైనా ఉంటే అవన్నీ నువ్వు పట్టుకుపోతావు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి మీ అందరి దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా పాపాలు చేశారో లేదో మనకేం తెలుసు. ఇప్పుడు పార్థసారథి గారు చాలా మంచివాడు, ఆయన రోజు వచ్చి పారాయణ చేసుకుంటున్నారు. ఈ వయసులో ఆయన ఎవరినో 70 ఏళ్ళు వచ్చి ఉంటాయి ఆయనకి, అవునా? బైక్ మీద ఎవరినో రైల్వే స్టేషన్లో దిగబెట్టారు. దిగబెడితే ఇదిగో విశాలాక్షి గారికి ఆయన అన్యాయం చేసేట, వెనకాల ఎవరినో ఎక్కించుకెళ్ళాట, ఆవిడ కర్మగాలి ఆయన బ్రేక్ స్పీడ్గా పెడతాడు కదా, బ్రేక్ అయ్యగానే ఆవిడ గబుక్కు నడుము పట్టుకుందిట, పడిపోతానేమో అనని. ఇంకేముంది, అయిపోయింది, ఆవిడకి అన్యాయం అయిపోయింది, ఆవిడేమో నడుము పట్టుకుంది, ఈ ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని వెళ్ళారట అని అభాండం వేస్తే ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిన మహాపాపాలు ఆయన చేసి ఉండరు పాపం, పుణ్యాత్ముడే. ఒకవేళ చేసి ఉంటే కర్మగాలి ఆ పాపాలన్నీ అభాండం వేసిన వాళ్ళకి పట్టుకుంటాయి. ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి దీన్ని బట్టి. అప్పుడు ఈ అభాండం వేసిన వాళ్ళందరినీ మళ్ళీ యముడు చావు కొడతాడు. యముడు వాడికి ఏం చుట్టం కాదు. కాబట్టి ఈ పద్యం ఎంత గొప్పదండి. వామన చరిత్రలో చెప్పిన బలిచక్రవర్తి చెప్పిన పద్యం ఇది. చెలియే మృత్యువు, చుట్టమే యముడు, సంశయవార్థులే కింకరులు. యమకింకరులు నీ సేవకులు కాదు. మన దగ్గర ఉద్యోగం చేస్తూ చిత్తం చిత్తమని చేతులు కట్టుకుని పనిచేసే వాళ్ళని కింకరులు అంటారు. ఇవాళ కింకరులు ఎక్కడ ఇడిచారులేండి, మనమే వాళ్ళ కింకరులం అయిపోయాం. ఉద్యోగం చేయించుకుంటూ వాళ్ళ కింకరులం అయిపోతున్నాం. కానీ పూర్వం కింకరులు అంటే ఎలా ఉండేవో తెలుసా? అసలు కింకరుడు అంటే ఏమిటి? కిం కరోమి అని ఎప్పుడు అడిగేవాడు కింకరుడు. ఇలా చేతులు కట్టుకుని ఏం చేయమంటారండి అని అడిగి యజమాని దగ్గర పనులు చేసి పెడితే కింకరుడు అంటారు. పూర్వం అలా చేసేవారు. ఎంత పని చెప్పినా విసుక్కోకుండా నమస్కారం అండి, ఏం చేయమంటారు, ఏం చేయమంటారు, పొట్టిపోతంలో కథలాగా ఎప్పుడు పనులు చేసి పెడితే వాళ్ళని కింకరులు అంటారు. ఇప్పుడు కింకరులు లేరు, అంతా శంకరులే. అందువల్ల వాళ్ళకే మన కింకరులు అయిపోతున్నాం కాలప్రభావం వల్ల. బతిమాలుకుని ఏమండి కాస్త యజ్ఞం చేసి పెడతారా, ఏమండి కొంచెం వేడి మంచినీళ్ళు తెచ్చి పెడతారా, కొంచెం మైకిలా జరిపి పెడతారా, మీకు పుణ్యం ఉంటుందండి అని అడగవలసి వస్తుంది. అలాగే వంటకి ఎవరినైనా పెట్టుకుంటే ఏమండి మీకు పుణ్యం ఉంటుంది, ఎవరైనా ఒక ఇద్దరు వస్తే ఇంకో 2 ఇడ్లీ వేసి పెట్టండి, ఒక్కసారి కాస్త ఎసరేసి పెట్టండి, ఇంకొక పెసరు సాయం చేయండి అని బతిమాలకపోతే ఏమిటయ్యా మాట్లాడుతూ అంటారు. ఇదిగో మొన్న వచ్చారు వాళ్ళు ఎవరో వర్కర్లు, వచ్చి బాబోయ్ ఈ కాస్త పని చేయండి అంటే మేము చేయమండి మాకు డ్యూటీ అయిపోయింది అంటారు. ఆఖరికి మళ్ళీ ఇంజనీర్ గారికి ఫోన్ చేసి ఈ చిన్న పనే కదండి బాబు అంటే నేను చేయనంటాడు అంతే, తడపనంటాడు. స్లాబ్ సగం తడిపి సగం తడపడు. పాపం మా ఇంజనీర్ గారు కొంచెం సహనపరుడు కనుక ఆ మిగతా సగం ఆయనే గొట్టంతో తడుపుకున్నాడు. ఇవాళ పనులు చేయడం మానేశారు, అందుకే నరకం అనుభవిస్తున్నారు. వాళ్ళు తగిన శాస్తి పొందుతారు. కానీ పూర్వం కింకరులు అనే పేరుతోటి మన దగ్గర పనిచేసేవాళ్ళు వినయంగా పనిచేసేవారు, అందుకే ఆ కాలం ప్రశాంతంగా గడిచింది. ఇప్పుడు కింకరులు ఉన్నారు, యమకింకరులు. ఆ యమకింకరులు మనకి సేవకులు కాదు. యముడు ఆజ్ఞాపించగానే చితకబొట్టి చితక్కొట్టి మరీ పట్టుకుపోతారు తప్ప పొరపాట్లు కూడా మన మాట వినరు. ఏమండి నాకు ఇంకా ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయండి, నా ఆయువుని ఇంకో 7 ఏళ్ళు పెంచండి అంటే ఒప్పుకోరు వాళ్ళు. నేను చెట్టు ఎక్కాలండి, చెట్టు మీద తాటికాయలు కొయ్యాలండి, లేక కొబ్బరికాయలు కొయ్యాలండి అంటే ఒప్పుకోరు, కిందకు తోసి చంపేసి పట్టుకుపోతారు. ఏమండి ఇప్పుడే స్లాబ్ వేసామండి, ఇంకా తర్వాత గృహప్రవేశం అయ్యాక తీసుకెళ్ళండి అంటే ఒప్పుకోరు వాళ్ళు. అస్సలు వాళ్ళు ఎవరి మాట వినరు. ఆయువు తీరగానే వచ్చి నిర్దాక్షిణ్యంగా ప్రాణం పట్టుకుపోతారు యమకింకరులు. వాళ్ళు సంశయవార్థులు కాదు. ఇంకా పోని మన శరీరము శిలలం చేసేనే బ్రహ్మ, నీ శరీరం మానవ శరీరం ఇది పంచభూతములతో ఏర్పడింది. మన చర్మం మట్టితో తయారయ్యింది. మనలో గాలి ఉన్నది, అది వాయువు వల్ల నడుస్తున్నది. మనలో నీరుంది అంటే మనలో జలం కూడా ఉన్నది. అగ్ని ఉన్నది, అది కడుపులో ఉంది కాబట్టే నువ్వు తిన్న తరుగుతోంది, నీ ఒళ్ళు వేడిగా ఉంటుంది. ఈ లోపల ఉన్న అగ్ని తప్పుకుంటే నిన్ను అగ్నిలో వేసి తగలబెడతారు. అందుకే చల్లబడిపోయాడండి అంటారు. మన శరీరంలో కూడా అగ్ని ఉన్నది. మనలో వినే శక్తి ఉందే ఈ శబ్ద ప్రసారం, శబ్దగుణకం, అది ఆకాశం. ఈ విధంగా పృథివ్యాపస్తేజో వాయురాకాశములనే పేరుతో మనలో 5 భూతాలు ఉన్నాయి. భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం ఉంటే ఈ శరీరం ఏర్పడింది. ఈ శరీరం పంచభూతముల వల్ల ఏర్పడింది కానీ బండరాతితో తయారు చేయలేదు. అరే బండరాళ్ళు కూడా విరగొడుతున్నారుకోండి, రాముడు తలకాయ నరిగేశారు దుర్మార్గులు. అయినా ఇక్కడ ఏమన్నారు, శిలలం చేసేనే బ్రహ్మ, బ్రహ్మదేవుడు నిన్ను రాతితో తయారు చేయలేదు. నీ శరీరం కింద పడితే విరిగిపోతుంది, గట్టిగా దెబ్బ తగిలితే చచ్చిపోతుంది, ఒక తేడా వచ్చిందంటే మంచం మీద పడిపోతుంది. కారులో ఏ పొద్దుటో బయలుదేరి సాయంకాలానికి హైదరాబాద్ పడితే ఇంకా పూటలు ఎవరు మంచం మీద పడుతున్నా, అమ్మా ఈ పూటకి నేను వంట చేయలేను, దిక్కుమాలను కూడా హోటల్ నుంచి ఇడ్లీ తెచ్చిపెట్టరా అంటున్నారా లేదా? ఇంకా భర్తగారు అయితే ఆయనే డ్రైవ్ చేశాడు అనుకోండి, ఈ భర్తగారు నేను నీలాగే కారులోనే వచ్చా, నువ్వు ఇంకా వెనక సీట్లో కూర్చుని మధ్యలో కునుకు వేసావు, నాకు కునుకు లేదు, నేను కునుకు వేస్తే ఇద్దరం కునుకుతాం పైకి, నేను డ్రైవ్ చేశా కాబట్టి నేను బదారుకి వెళ్ళి ఇడ్లీ తేలేనని ఆయన అంటున్నాడు. కాబట్టి ఈ శరీరం కఠినమైన శిల వంటిది కాదు, ఇది క్షణంలో నాశనమైపోతుంది. ఈ శరీరంలో ఆయువు కూడా చంచలం, క్షణక్షణం ఆయువు వెళ్ళిపోతుంది. మనం పగలయ్యింది, రాత్రి అయ్యింది, తెల్లవారిందని ఆనందం పడిపోతున్నాం. ఏడాది గడవగానే పుట్టినరోజు పండుగ అని జరుపుకుంటున్నాం, పుట్టినరోజు కాదు గిట్టిన రోజుకి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఒక ఏడాది గడిచిందంటే మనం యముడి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా 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 ముందుకు వెళ్ళిపోతున్నాం అన్నమాట. 60 ఏళ్ళు నిండాయి, షష్ఠి పూర్తి కాదు మొదనష్టి పూర్తి, అది 61, 62 గడుస్తున్నాయంటే ఏ టైంలో అయినా మనం రెడీగా ఉండవలసింది. ఏది 60 ఏళ్ళు బతికితేను, బతకకుండా 30 ఏళ్ళకే చచ్చిపోతే గొడవ లేదు. వాడు కూడా తాగేట్టే చచ్చిపోయేట్టే ఇంక ఇద్దరు పిల్లలతో ఉన్న చంటి పిల్లని వదిలేసి చచ్చిపోయాడు వాడు, వాడికి 30 ఏళ్ళకే పోయాడు, ఏం చేస్తాం? కాబట్టి ఆయువు చంచలం. ఈ విషయం తెలియక కపట సంసారంబు నిక్కంబుగా దలచున్ మూఢుడు, ఈ పనికి మాలిన సంసారం శాశ్వతం అనుకుంటాడు. అందరినీ మోసగించి పాపాలు చేసి చెయ్యరాని పనులు చేసి పైకి ఒకటి లోపలొకటి మనస్సులో ఒకటి నాలుకతో ఒకటి చేసి చేసి కృంగి కృశించి నశించిపోతున్నారు. ఈ మూఢుడు సత్యదాన కరుణ ధర్మాది నిర్ముక్తుడై సత్యం దానం ధర్మం ఇవేమీ మర్చిపోతున్నాడు, చివరికి భ్రష్టుడైపోతున్నాడు. అలాంటి వాళ్ళని ఎవరు కాపాడగలుగుతారు? అందువల్లే నిరంతరం జాగరూకుడై ఇలా భగవత్కథలు వింటే ఇవాళ కాకపోతే రేపైనా మారుతంట. భగవత్కథలు ఇటువంటివి పరమ పవిత్రమైన స్వచ్ఛమైన జలం వంటివి. స్వచ్ఛమైన జలంలో రోజు స్నానం చేయగా చేయగా శరీరం శుభ్రపడుతుంది, రోగాలు తొలగిపోతాయి. అందుకని జ్ఞానులు స్వచ్ఛ జలంలో స్నానం చేస్తారు. అత్యంత ప్రాచీన కాలంలో సుఘోషము అని పేరు కలిగిన ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊళ్ళో 2 స్నేహితులు ఉండేవారు. ఒక ఆయన పేరు అనంగుడు, ఇంకొక ఆయన పేరు కోనంగుడు. 2 మిత్రులే. అందులో అనంగుడు అనేవాడు ఊరికి చివరి ఉండేవాడు. ఊరు సరిగ్గా ఎండ అయ్యే చోట ఊరికి అంతంలో ఉండేవాడు. పూర్వం ఊరికి ప్రారంభం అంతం ఉండేవి, ఇప్పుడు ఏది ప్రారంభం ఏది అంతో తెలియదు. అన్నిళ్ళు కలిసిపోతాయి, జనం పెరిగిపోయారు. ఎక్కడ చూసినా అంతే, పొలాలన్నీ పోయాయి, పొలాలు స్థలాలు ఎక్కడ చూసినా ఇళ్ళే. కొంతకాలానికి ఏమవుతుందో తెలియదు, ఏమవుతుందో తెలిసేలా జనం పెరిగిపోతే భూకంపం వచ్చి ఒకేసారి ఇళ్ళన్నీ లోపలికి పోయి మొత్తం ఒకేసారి జన నష్టం అయిపోతుంది, లేదా సునామీలు వచ్చిపోతాయి. ఇదిగో ఇలాగే ఏ కోవిడ్ వచ్చి దబదబా పడిపోతూ ఉంటారు. జనం విపరీతంగా పెరిగిపోతే, పాపాలు విపరీతం అయిపోతే, ప్రతి వస్తువుని తినడం మొదలు పెడితే, అది దీని లేకుండా అశుద్ధం కూడా తినేస్తూ ఉంటే, మహాభయంకరమైన మోసం పెరిగిపోతే, అప్పుడు భూదేవి తట్టుకోలేక అగ్ని ప్రమాదాలు, జల ప్రమాదాలు, భూకంపాలు ఇవన్నీ తెచ్చిపెడుతుంది. దాంతో ఒక్కసారిగా జనాలు లక్షలు కోట్లలో వెళ్ళిపోతారు. భూదేవి మళ్ళీ యథాప్రకారంగా బరువు లేకుండా ఉంటుంది. మీరు చూడండి, యుగయుగాలుగా జరుగుతున్నది అదే. 1921 నాటికి జనం బాగా నష్టమైపోయి 15 కోట్ల జనాభా ఉండేది. క్రమంగా ఇప్పుడు భారతదేశ జనాభా, ఇప్పటికీ ఆనాటి భారతానికి ఇప్పటి భారతానికి చాలా తేడా ఉంది. 1921 నాటి భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, బర్మా ఉంది. ఇంత పెద్ద భారతదేశం జనాభా అంతా కలిపి 15 కోట్లు. ఇవాళ భారతదేశం విడిపోయి ముక్కలైపోయినా ఈ భారతదేశం జనాభా 130 కోట్లు అయిపోయింది. ఇంతంత జనాభా పెరిగినప్పుడు పోనీ జనాభా పెరిగితే ఇందులో మంచివాళ్ళు పెరిగారంటే పాపాత్ములు ఎక్కువ పెరిగిపోతున్నారు. అన్నీ అబద్ధాలే, అన్నీ మోసాలే. ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, ఎప్పుడు ఎవడికి ఎలా ద్రోహం తలపెడదామో తెలియదు. ఒక గుడి కట్టడానికి మనిషి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నాడో తెలిసిన మీకు? ఇంత భయంకరమైన దుస్థితి వచ్చింది దేశానికి. గుళ్ళల్లో ఉన్న ఆలయాలలో ఉన్నటువంటి విగ్రహాలు పడగొట్టేస్తున్నారు, ఆలయాలు ధ్వంసం చేసేస్తున్నారు. ఈ పాపం పెరిగినప్పుడు ఏమవుతుందన్నమాట, ఒక్కసారి సముద్రం ఉప్పొంగి ఊళ్ళు కొట్టుకుపోతాయి. అగ్ని ప్రమాదాలు వచ్చి ప్రజలు లక్షల మీద చచ్చిపోతారు, లేదా పెద్ద భూకంపం వచ్చి ఊరు ఊరంతా కిందకి దిగిపోతుంది, అదే అబ్బతో మొత్తం ధ్వంసం అయిపోతుంది. అలాంటి మహాపాపాలు లేని రోజుల్లో ఊళ్ళు చక్కగా ఉండేవి, వ్యవస్థ బాగుండేది, ఊరికి ఆది అంతం ఉండేది. అందుకని ఊరికి మొదలు అని బోర్డు పెట్టేవారు, ఇక్కడితో ఊరు పూర్తవుతున్నది అని మళ్ళీ చివర పెట్టేవారు. ఊరికి చివర అనంగుడు ఉండేవాడు. ఆయన మిత్రుడు కోనంగుడు ఊరికి ఆరంభంలో ఉండేవాడు. ఈ అనంగుడు ఏమైపోయాడో తెలియదు, హఠాత్తుగా ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఓ రోజున పాపం ఆయన మిత్రుడు కోనంగుడు, మిత్రుడు చెప్పా పెట్టకుండా భార్యతోటి పిల్లలతోటి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉండేవారట. ఇద్దరు పిల్లలతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏమిటో దురదృష్టం, ఏం కష్టం వచ్చిందో, ఈ మిత్రుడు ఎక్కడికి వెళ్ళాడా అని ఎంతో ప్రయత్నం చేసి వెతికించడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ మిత్రుడు ఏమయ్యాడో తెలియలేదు. కోనంగుడికి ఒక్కే ఒక్క కొడుకు, అనంగుడికేమో కొడుకు కూతురు, కోనంగుడికి కేవలం ఒక్కొడికి ఉన్నాడు. ఇక్కడే ఒక గొప్ప విషయం కూడా చెప్పాలి మీకు. ఈ కోనంగుడు పరమశివ భక్తుడు. అనునిత్యం ఊళ్ళో ఉన్న శివాలయంలో అభిషేకం చేసేవాడు. ఆ శివాలయానికి ఆయన అర్చకుడు కూడా. శివాలయమునకు అర్చన చేసేటటువంటి వాడు శ్రద్ధతో అర్చన చేస్తే అటువంటి వాడు నరకానికి పోడు. శివుడికి తొందరగా కరుణించే లక్షణం ఉన్నది. ప్రీతితో భక్తితో శివుడిని అర్చన చేసిన వాడికి ఎప్పుడూ ఏ లోటు ఉండదు. మనకి ఏదైనా లోటు వస్తుందంటే మన అర్చనలో లోటు ఉందని అర్థం. శివుడికి తనని పూజించేవాళ్ళు అంటే చాలా ఇష్టం. అందున శివాలయానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతమంతా పుణ్యక్షేత్రం కింద లెక్కట. అందుకే ఆ పక్కన ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. ఇక్కడ ఒక గొప్ప మాట చెప్పారండి, ఏమని, లింగాత్ హస్తశతం పుణ్యం క్షేత్రే మానుషకే విదుహు. ఒక మనిషి ఓ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇప్పుడు మనం కట్టుకున్న ఈ గుడి మానవ ప్రతిష్ఠిత లింగం, అంటే మనలాంటి మానవులు, నాబోటి ఒక గురువు ఈ ఆలయ నిర్మాణం చేశాడు. అందులో లింగాన్ని మానవులు ప్రతిష్ఠించారు. అందువల్ల దీనికి మానుషకే విదుహు క్షేత్రే అన్నారు. మానవులు కట్టి ప్రతిష్ఠించిన లింగం ఉన్న క్షేత్రం ఇది. కొన్ని క్షేత్రాలు మానవులు ప్రతిష్ఠించలేదు. శ్రీశైలం ఉంది, జ్యోతిర్లింగం తనంత తాను ఆవిర్భవించింది. కాశీ ఉంది, శివుడు తనంత తాను లింగం అయ్యాడు. ఇక్కడ అలా కాదు, మనమే ఒక లింగం తెప్పించి ప్రతిష్ఠించాం. ఈ లింగం దగ్గర నుంచి ఏ వేపైనా 100 చేతులు 100 బారలు, బారంటే పూర్వం ఇంత చేయి చూపించేవారు, మరి నాకు తెలియదు పూర్తి, ఇప్పుడు బారల లెక్క పూర్తి అని చెప్పలేను, కానీ 100 బారల దూరం ఎటువైపోయినా సరే ఈ లింగం నుంచి చుట్టూతో ఉన్న ప్రాంతం పుణ్యక్షేత్రం అవుతుందిట. మామూలు కాదు, పుణ్యక్షేత్రే, అది కాశీ వంటి క్షేత్రం. అందుకే ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి తీవ్రమైన రోగాలు రావు. అక్కడ అకాల మరణం ఉండదు, అంటే దుర్మరణం ఉండదు. ఎంత పాపాత్ముడైనా అక్కడ ఉంటే దుర్మరణం రాదు వాడికి. మీరు చూడండి, కరోనా రోగం ఈ చుట్టుపక్కల ఎవరికి ఎందుకు రాలేదంటే కారణం ఈ లింగ ప్రభావం. అందుకని లింగాత్ హస్తశతం పుణ్యం, 100 బారల దూరంలో లింగానికి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు శుభం పొందుతారు. ఇక్కడ ఇంకోటి చెప్పారు, మళ్ళీ ఈ లింగమును నిరంతరం పురాణములు చెప్పే గురువులు, ఋషులతో సమానులు గురువులు అంటే. ఎందుకని, వేదవ్యాసుడు ఒక మహర్షి, ఆయన 18 పురాణాలు రాశాడు. ఈ 18 పురాణములను కంఠస్థం చేసి ఇతరులకు చెబుతూ తాను తరిస్తూ ఉండేటటువంటి గురువు మహర్షి అని పిలువబడతాడు. అటువంటి మహర్షులు కనుక ఒకవేళ ఈ లింగం ప్రతిష్ఠిస్తే, మానవుడికి బదులుగా మహర్షులు లాంటి వాళ్ళు పురాణం చెప్పేవాళ్ళు ప్రతిష్ఠిస్తే అప్పుడేమవుతుంది, సహస్రారత్ని మాత్రంతు పుణ్యక్షేత్రే తథార్షకే. 1000 చేతులు కొలత ఉన్న ప్రాంతం అంతా పుణ్యక్షేత్రం అయిపోతుంది. అంటే సాధారణంగా ఇక్కడున్న ఏ జయకుమార్ గారు, పార్థసారథి గారు ఇలాంటి వాళ్ళు లింగ ప్రతిష్ఠ చేస్తే ఈ లింగం నుంచి 100 చేతుల దూరం పుణ్యక్షేత్రం అయ్యి అక్కడున్న వాళ్ళు సుఖంగా ఉంటారు. అదే ఆ లింగం గురువుల చేతి మీదుగా ప్రతిష్ఠింపబడితే, పౌరాణికుడైన గురువు చేతి మీదుగా ప్రతిష్ఠింపబడితే 100 కాదు 1000 చేతుల దూర ప్రాంతమంతా పరమ పవిత్ర పుణ్యక్షేత్రమై అక్కడున్నవాడు ఆయువుతో ఆరోగ్యంతో ఉంటాడు. అక్కడ వాళ్ళకి అకాల మరణాలు రావు, దుర్మరణములు రావు, వాళ్ళకి దరిద్రపు రోగాలు అంటాం. మళ్ళీ ఆ లింగం బాణలింగం అయితే 100000 చేతుల ప్రాంతం అంతా పుణ్యక్షేత్రం అట. అందుకే బాణలింగం ప్రతిష్ఠిస్తున్నాం. ఇక్కడ అంతే, అక్కడ బాణలింగమే. ఎందుకని, ఈ క్షేత్రం అంతా అత్యంత పవిత్రం అవ్వాలి కనుక, ఈ క్షేత్రంలో చుట్టుపక్కల వాళ్ళంతా బాగుండాలి కనుక. అందరూ బాగుండకపోతే మనం ఉండే ఏంటి ఇక్కడ చేసేది? ఆఖరికి శ్మశానం పక్కన ఉన్నప్పటికీ ఆ శ్మశాన ప్రభావం మనకు రాకుండా మనకు శుభం పొందాలంటే, అత్యంత పవిత్రమైన కాశీక్షేత్రం అవ్వాలంటే ఆ ప్రాంతంలో బాణలింగం ఉండాలి. అందుకనే అంత పెద్ద బాణలింగాన్ని ప్రత్యేకంగా తెప్పించి ప్రతిష్ఠిస్తున్నాం. ఈ మొత్తం ప్రాంతం అంతా పవిత్రమై అందరూ సుఖంగా శాంతిగా ఆనందంగా జీవించాలి. జీవించడానికి మనం ఆ ప్రయత్నం చేయాలి. మనం ఎప్పుడు పక్కవాడు బాగు కోరుకోవాలి. పక్కవాడు కొంప కూలిపోవాలని కోరుకుంటే నీ కొంప కూలిపోతుంది, పక్కవాడు చావాలని కోరుకుంటే నువ్వు చస్తావు. ఇతరులకు ఎప్పుడూ ద్రోహం తలపెట్టరాదు. అద్రోహ, మనిషికి ఉండవలసిన లక్షణం ముందు ఎవరికీ ద్రోహం తలపెట్టకుండా ఉండుట. పరోపకారం కంటే మించిన పుణ్యం మరొకట్లేదండి. అందుకే ఇతరులు అన్నం తింటే ఆనందించు, ఇతరులు ఇల్లు కట్టుకుంటే ఆనందించు, ఇతరులు ఏదన్నా చేస్తే ఆనందించు, వాళ్ళు ధర్మ మార్గంలో నడుచుకుంటూ ఉంటే ఆనందించు. ఇంకా ఏం చెప్పారు ఇక్కడ, లింగం ఏర్పడిన తర్వాత అక్కడ బోరు బావుల్లోంచి వచ్చే నీళ్లు, నూతుల్లోంచి వచ్చే నీళ్లు ఇవన్నీ గంగానదితో సమానం అవుతాయి. అందుకే తోటలో అప్పుడప్పుడు గురువుగారు ఎందుకు స్నానం చేస్తారో మీకు తెలియదు. శివలింగానికి దగ్గరలో ఉన్న మొక్కల దగ్గర అప్పుడప్పుడు గొట్టం పెట్టుకు స్నానం చేస్తే గంగా స్నానం చేసిన మహాపుణ్యం, సంకల్పపూర్వకముగా గంగా స్నానము చేసిన పుణ్యం. అందున కాశీ గంగా స్నాన ఫలితం వస్తుంది. ఇక 7 రోజులు ఏకధాటిగా అక్కడ నివసిస్తే, నివసించడం అంటే కేవలం నివసించడం కాదు, పగలు కూడా బయటికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్లకుండా ఆ ప్రాంతంలోనే 7 రాత్రులు నిద్రపోతే అటువంటి వాడు శాశ్వత శివపదం పొందుతాడు. చూడండి మీరు, విజ్ఞేశ్వర సంహితలో ఉంది ఇది శివపురాణంలో. విశేషత కలవు యుగే, అందున కలియుగంలో ఎక్కువ కష్టపడకుండా సులభంగా ముక్తి పొందాలంటే ఏం చెయ్యాలి, ఇదిగో ఈ క్షేత్రంలో 7 రాత్రులు నిద్రపో. ఎక్కడో గదిలోనే నిద్రపోయినా పర్వాలేదు, లేదా ఈ మండపాల్లో ఫ్యాన్ వేసుకుని దోమలు కొట్టుకుండా వెళ్ళి, ఏదో ఇబ్బంది కదా దోమల బాధ, ఏ మందో రాసుకుని పడుకుంటే ఆలయ ప్రాంగణంలో 7 రాత్రులు నిద్రపోతే అటువంటి వాడికి శివపదం ధ్రువం భవేత్, శివుని యొక్క పదము ధ్రువం అవుతుంది. ధ్రువం అంటే శాశ్వతం, గ్యారంటీగా ఉంటుంది. నేను ఇందాకే మీకోసం ఇవన్నీ శోధించి రాసి పట్టుకొచ్చాను. ఫలసిద్ధిస్తు కర్మణ కలియవు యుగే విశేషణ. అందుకే వీలున్నప్పుడల్లా 7-8 రోజులు నిద్రించాలి. ఆయన ఎవరో వాళ్ళ ఇంట్లో గదిలో ఉంటానండి, అక్కడైతే బాగుంటుందండి, ఇక్కడైతే స్పెషల్ గది ఉండదండి అని వెతుక్కుని పక్కళ్ళు కడతారే వాళ్ళ కర్మ, వాళ్ళని ఎవడో బాగు చేయలేడు. హాయిగా భగవంతుడి ప్రాంగణంలో పడుకుంటే ముక్తిరా అంటే, ఇప్పుడు ఎందుకు కట్టే వండుకుంటారు ఈ భవనాలు, దేవుడికి చెందుతాయి ఇవన్నీ, ఈ ప్రాంగణం అంతా. అందుకని ఆర్చి ఉన్న ప్రాంతం అంతా కూడా భగవంతుడి సంబంధమైనది. ఇక్కడ నిద్రిస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వాడు ఉంటాడు. అబ్బే ఇక్కడ కాదండి, కొంచెం దూరంగా ఉన్న మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడండి, ఆయన ఇంట్లో అయితే మాకు స్పెషల్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి, ఆయనతో మాకు అటాచ్మెంట్ అండి, పొద్దుటే వీలుంటే ఆయనతో కలిసి మార్నింగ్ వాక్కి పెడతామండి, అక్కడ పడుకుంటామండి అంటే అప్పుడు ఇంత ఫలితం రాదట. రాత్రి నిద్రించడం అంటే ఈ 7 రాత్రులు ఆయనకి సంబంధించిన ప్రాంతంలో నిద్రించాలి. ఏదో కాశీ వెళ్ళాం, కాశీలో అన్నపూర్ణ ప్రసాదం అంటే అన్నపూర్ణ ఆలయంలో పెట్టిన ప్రసాదం అన్నపూర్ణ ప్రసాదం అవుతుంది, కానీ ఎవడో బయట అన్నదాన సత్రం పెట్టి అక్కడ అన్నపూర్ణ ప్రసాదం అంటే అది ఎలా అవుతుంది? అన్నపూర్ణ ఆలయంలో ప్రసాదమే ప్రసాదం. ఇప్పుడు ఇక్కడ అమ్మవారి ప్రసాదం అంటే ఏంటి? అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ పులిహారమో లేకపోతే ఆ దద్దోజనమో మీకు పెడితే అది అమ్మవారి ప్రసాదం అంటారు. బయట ఎక్కడో మీ ఇంట్లో నైవేద్యం పెట్టి ఇది అమ్మవారి ప్రసాదం, గుళ్ళోకి పట్టుకొచ్చాం కాబట్టి గుళ్ళోనే పెట్టాం కాబట్టి ఇది అమ్మవారి ప్రసాదం అంటే అవ్వదు, ఇవి తెలుసుకోండి. అలాగే చాలామంది లడ్డూలు అనుకుంటున్నారు, ఈ లడ్డూలన్నీ ప్రసాదాలు కావు. కొన్ని గొళ్ళల్లో 4 లడ్డూలు నైవేద్యం పెట్టి ఆ లడ్డూలు పట్టుకొచ్చి ఇందులో కలిపేస్తారు, లేదా ఆ లడ్డూలు వాళ్ళు తింటారు, ఈ లడ్డూలు ఉరికే ప్రసాదం కింద నమ్మేస్తున్నారు, ఇది కూడా ఒక మోసం. మొత్తం లడ్డూలన్నీ భగవంతుడికి నివేదన చేస్తేనే అది ప్రసాదం అవుతుంది. మీకోసం కొన్ని పనులు ఎందుకు చేస్తున్నావో తెలిసిన, అందులో ఒక పని చెబుతా. ఇప్పుడు అక్షతలు ఉన్నాయి, ఆ అక్షతలు నేను చేత్తో పుచ్చుకుని యజ్ఞగుండం చుట్టూ 4 సార్లు ప్రదక్షిణ చేసి ఆ అక్షతలు యజ్ఞవాటికి దగ్గర పెడుతున్నాను. ఆ అక్షతలు మాత్రమే యజ్ఞాక్షతలు. ఆ అక్షతలు శిరస్సు మీద వేసుకుంటేనే యజ్ఞమును చేసినా చూసినా యజ్ఞగుండం చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. కానీ అక్షతలు నా చేతిలో ఉన్న 4 గింజలే ఉంటాయి కదా, అప్పుడు మరి అందరికీ నెత్తి మీదకి అక్షతలు ఎలా వస్తాయి? అందుకని ఈ అక్షతలు వేరే అక్షతల్లో కలపాలి. కలిపితే అప్పుడు ఈ అక్షతలు మొత్తం యజ్ఞాక్షతలు అవుతాయి. అలాగే దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఈ పులిహారని మొత్తం పులిహారలో కలిపేస్తే అప్పుడు అది పులిహార ప్రసాదం అవుతుంది. ఆ మొత్తం గుండిగలో ఉన్న పులిహార ప్రసాదం అవుతుంది. ఇక్కడ నైవేద్యం పెట్టింది మాత్రం తినేసి ఆ గుండిగలో ఉన్నది విడిగా పెడితే అది నివేదన కాదు, అది నైవేద్యం పెట్టినటువంటి దేవత ప్రసాదం కాదు. ఈ సూక్ష్మం గ్రహించండి. దొరికాయి కదా అని 10 లడ్డూలు పట్టుకొచ్చి తింటే అది ఓన్లీ లడ్డూ, దట్ ఈజ్ ఓన్లీ ఫుడ్, కానీ అది ప్రసాదపు లడ్డూ కాదు. ఆ నైవేద్యం పెట్టిన లడ్డూలు మళ్ళీ ఈ లడ్డూలు కనుక పడితే కలిస్తే, ఒక్క లడ్డూ అయినా పట్టుకొచ్చి అందులో పారేస్తే అప్పుడు అది మొత్తం ప్రసాదం అవుతుంది. ఇవన్నీ తెలుసుకోవాలి. కాబట్టి ఈ ప్రాంగణములలో నిద్రిస్తేనే సప్త అహోరాత్రములు నిద్రించిన మహాఫలితం వస్తుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ జయకుమార్ గారు, ఆ సతీషో, శంకరో వీళ్ళు పడుకుంటున్నారు సారా, వాళ్ళు ఇప్పుడు మనకి కెమెరా లైవ్ ఇస్తున్నటువంటి వాళ్ళు పడుకుంటున్నటువంటి రూములో పడుకుంటున్న ఇలాంటి వాళ్ళు పడుకున్న ప్రాంతం అంతా ఈశ్వరుడికి సంబంధించింది. ఈ ప్రాంతాల్లో పడుకున్న వాళ్ళే 7 అహోరాత్రులు నిద్రపోతున్నట్టు. ఇంక ఇందులోనే నిత్యం నివసిస్తున్న వాళ్ళు వాళ్ళంత అదృష్టవంతులు ఆలోచించాడు వాడు. మరీ యోగం అండి వాళ్ళకి. కాశీలో చీమ దోమ మన ఒంటి మీద వాళ్ళగాని ఇలా కొడితే చచ్చిపోతే అవి కైలాసానికి వెళ్ళిపోతాయట. కాశీఖండంలో చెప్పారు, కాశీలో శివుడి ఆలయం ప్రాంగణంలో ఉండే ఈగలు చీమలకి దోమలకి ఉన్న పుణ్యం మానవులకి లేకపోయింది అని బాధపడతాడు ఎవరు, నందీశ్వరుడు. ఎందుకని, మీరు అక్కడ కాశీలో ఉండగా ఏ చీమో మీ ఒంటి మీదకి రాగానే ఆ చీమను ఇలా కొట్టారు, ఆ చచ్చింది, చావగానే దానికి 3 గళ్ళు వచ్చాయి, దాని చేతిలో సోలం వస్తుంది, అది కైలాసానికి వెళ్ళిపోతుంది. అంటే శివుడిలా మారిపోతుందిట, దోమ కూడా చీమ కూడా శివుడైపోతుంది. అది కాశీ యొక్క మహామహిమ. అలాగే ఈ క్షేత్రాలు ఉంటాయి, ఈ పవిత్ర క్షేత్రాలు. ఈ క్షేత్రములలో నిరంతరం నివసించే కొంతమంది యోగ జాతకులు ఉంటారు. వాళ్ళు ఏ జన్మలోనో చేశారు పుణ్యం, అందుకని రోజు పక్కనే ఉండగలుగుతున్నారు. ఇలా నిరంతరం ఉండి భక్తితో ఈ పీఠమును నమ్మినవాడు, ఈ ఆలయామును నమ్మినవాడు ఇంకా ఎప్పటికీ జన్మలేని పునరావృత్తి రహితమైన శాశ్వత కైలాసం పొందుతాడు. గురువుగారు తాళం తీయమంటే తీయపోయినా ఒక్కొక్కళ్ళు అదృష్టవంతులే. నేను చచ్చినా తాళం తీయనండి, ఏం మాట్లాడుతున్నారండి అని ఎగిరినా వాళ్ళకి ఎక్కడో పూర్వజన్మ సుకృతం కొంత ఉంది, ఉండడం వల్ల ఇక్కడ ఉండగలుగుతున్నారు. అవునా? కాకపోతే ఈ గురుద్రోహం చేసే వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళకి గురు భక్తి కలిగిన వాళ్ళకో తేడా ఉందట. ఇక్కడే నివసిస్తూ కూడా గురుద్రోహం చేశారు, గురువుగారి మాట వినకపోతే వాళ్ళు చచ్చాక ఓ 10,000 సంవత్సరాలు రుద్రపిశాచములనే పిశాచములయ్యి ఆ 10,000 సంవత్సరాలు కొన్ని కష్టాలు అనుభవించి తర్వాత ముక్తి పొందుతారు. పర్వాలేదు, 10,000 సంవత్సరాల తర్వాతైనా ముక్తి పొందుతారు. రుద్రపిశాచమై ఆ కష్టాలు అనుభవించి ముక్తి పొందుతారు. అదే గురుభక్తితో నివసిస్తే, గురుభక్తితో నిద్రపోతే, గురుభక్తితో ప్రసాదం తింటే అటువంటి వాళ్ళు శరీరం విడిచిపెట్టగానే ఇక ఏ విధమైన నరకాదులు పొందకుండా, రుద్రపిశాచాదులు కాకుండా శాశ్వత కైలాసం పొందుతారు. అంత గొప్ప క్షేత్రాలు ఇవన్నీ. అందుకని వీలున్నప్పుడల్లా ఇక్కడ నిద్రించాలి, వీలున్నప్పుడల్లా ఇక్కడ భుజించాలి, వీలున్నప్పుడల్లా ఇక్కడ కాసేపు అర్చన చెయ్యాలి, పురాణములు వినాలి, అన్నిటికీ మించి అప్పుడప్పుడు ఇక్కడ స్నానం కూడా చేయాలట. ఇక్కడ నవరాత్రుల్లో దీక్షలు పుచ్చుకొని ఆఖరు రోజున నా చేత నీళ్లు పోయించుకుని స్నానం చేస్తున్నారు కొంతమంది. వాళ్ళంతా ఎటువంటి వాళ్ళు, అవబృధ స్నానం చేస్తున్న వాళ్ళు. పరమ పవిత్రమైన అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ మంగళతరంగ గంగలో స్నానం చేసిన మహాపుణ్యం పొందుతారట వాళ్ళు. ఇందులో రవ్వంత అతిశయోక్తి లేకుండా ఇవన్నీ, ఈ విశేషములన్నీ శివపురాణం విజ్ఞేశ్వర సంహితలో ఉన్నాయి. ఇక